సో ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన విషయం చర్చించుకుంటాము. యాక్చువల్లీ ప్రతిరోజు ప్రతి క్లాసులో ఈ ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటాం, ఎందుకంటే శ్రీమద్భాగవతంలో ప్రతి శ్లోకంలో ప్రతి అధ్యాయంలో ఎన్నో ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. సో శ్రీమద్భాగవతం 3వ స్కందం 15వ అధ్యాయం నుంచి ఈరోజు 26వ శ్లోకం నుంచి చర్చ మనము మొదలు పెడదామంట. సో 26 నుంచి నేను 36 వరకు చేద్దాం అనుకున్నాను, కానీ చాలా శ్లోకాలు ఉన్నాయి, ప్లస్ ఇందులో మంచి మంచి తాత్పర్యాలు ఉన్నాయి. ప్రభుపాద వాళ్ళు ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ రాశారు, అందుకనే మనము దీన్ని ఈరోజు రేపు 2 రోజులు చర్చించుకుంటాం. సో ఈరోజు 26 నుంచి 31వ శ్లోకం వరకు చూద్దామంట. సో చాలా ముఖ్యమైన ఘటన జరగబోతుంది ఇప్పుడు. చతుష్కామారులు మరియు ఇక్కడ ద్వారపాలకులు, భగవంతుడి ద్వారపాలకులైన జయ విజయల మధ్య యొక్క సంభాషణ రాబోతుంది. సో దాన్ని ఈరోజు రేపు చర్చించుకుందామంట. సో ముందుగా దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 26వ శ్లోకం. ఇప్పటివరకు మనం చూసాము బ్రహ్మదేవుడు ఇక్కడ దేవతలందరికీ కూడా ఎందుకు మొత్తం ఈ ప్రపంచంలో అంతా భౌతిక ప్రపంచంలో అంత అంధకారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ గర్భంలో ఉన్న వాళ్ళు ఎవరు అనే విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కానీ దీనికన్నా ముందు వాళ్ళకు కొంచెం శుద్ధభక్తి గురించి, వైకుంఠ వాతావరణం గురించి, అసలు శుద్ధభక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, అవన్నీ కూడా కొద్దిగా బోధించారన్నమాట దేవతలకి. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తున్నారు. ఇందులో కూడా ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ విషయాల ద్వారా కూడా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ భగవంతుడు ఈ యొక్క ఘటన ఇప్పుడు జరగబోయేది, దీని తర్వాత ఇంకా ముఖ్యమైనది. ఇప్పుడు ఫస్ట్ ఈరోజు రేపు మనం చూసేది ఏంటంటే చతుష్కుమారులు ఈ జయ విజయలు ఇద్దరిని శపిస్తారు. దాని తర్వాత మెయిన్ పాయింట్, మెయిన్ కథ మొదలవుతుంది. శపించిన తర్వాత వీరి జయ విజయుల యొక్క ప్రతిక్రియ, దానికన్నా ముఖ్యమైనది భగవంతుడు స్వయంగా అక్కడ రావడం. దాని తర్వాత భగవంతుడు స్వయంగా వచ్చి దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈ యొక్క సంభాషణ, ఈ యొక్క వీటికి ఒక మంచి మార్గం, ఇంకా సూచన, ఇంకా ఆదేశం మరియు క్షమాపణ అన్నీ కలిపి ఒక మంచి చర్చ జరుగుతుంది. అవి మనము వచ్చే రోజుల్లోనే చూద్దామంట, రేపు ఎల్లుండి తర్వాత. ఈ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయంలో మొత్తం విషయాలు ఉంటాయి. సో 26వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. తద్విశ్వగుర్వధికృతం భువనైక వంద్యాం దివ్యం విచిత్ర విబుదాగ్ర విమాన శోచిః ఆపుః పరాముదమపూర్వముపేత్య యోగ మాయాబలేన మునయస్తదతో వికుంఠం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సనక సనాతన సనందన సనత్ కుమార్ వీరు నలుగురు చతుష్కుమారులు వైకుంఠానికి చేరుకున్నారు. ఎలా? యోగమాయ బలేన మునయస్తదతో వికుంఠం. వైకుంఠానికి వాళ్ళు వాళ్ళ యోగ శక్తి ద్వారా, యోగమాయ యొక్క శక్తి ద్వారా వాళ్ళు చేరుకున్నారంట. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఎంత ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు అనుభూతి చెందారో, అనుభవించారో, వాళ్ళకి అనుభూతి చెందుతున్నారో, అది ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేదు. అటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళకి అక్కడ అనుభవిస్తున్నారన్నమాట. అక్కడ ఓన్లీ ప్రవేశించగానే ఇంకా భగవంతుడిని వాళ్ళు దర్శించుకోలేదు, జస్ట్ ఆధ్యాత్మిక లోకం వైకుంఠంలోకి ప్రవేశించగానే అక్కడున్న వాతావరణం, అక్కడున్న విషయాల్ని చూసి అక్కడ చూశారు. ఎంతోమంది విమానాల్లో వైకుంఠ వాసులు ప్రయాణిస్తున్నారు, ఆ విషయం మనం ఆల్రెడీ చర్చించుకున్నాము మన లాస్ట్ క్లాసెస్లో. సో ఇది చూసి, ఇంకా అక్కడున్న వాతావరణం చూసి, ఇప్పుడు ఎక్కడైతే భగవంతుడు స్వయంగా ఉంటాడో అటువంటి ఈ యొక్క వైకుంఠాన్ని చూసి అక్కడ వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారంట. సో ఇక్కడ ఋషి మన చతుష్కుమారులు అక్కడి వరకు ఎలా చేరుకున్నారు అంటే, ఇది యోగ సిద్ధి ద్వారా. చూడండి, వైకుంఠం వరకు కూడా వెళ్ళారు యోగమాయ యొక్క శక్తి ద్వారా. అంటే వీళ్ళు యోగ పద్ధతిలో సిద్ధం సాధించారు, అంటే పర్ఫెక్షన్ అయిపోయింది. మామూలుగా ఇక్కడ యోగ అన్నప్పుడు మామూలుగా మాట్లాడుకునేది ఏంటంటే అష్టాంగ యోగ గురించి చెప్తారు. అష్టాంగ యోగలో 8 అంగాలు ఉంటాయి, మనం చర్చించుకున్నాం ఆల్రెడీ ముందే. సో అందులో అలా అష్టాంగ యోగలో సిద్ధి చెందిన వారు ఏంటంటే, వారికి 8 సిద్ధులు లభిస్తాయన్నమాట. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే, యోగ అంటే అది ఒక హెల్త్ కోసమే, ఏదో ప్రాణాయామ ఆసనాలు చేసుకొని దాని ద్వారా మన హెల్త్, మన శ్వాస అవన్నీ ఇంప్రూవ్ చేసుకొని బాగా ఇంకా భోగించవచ్చు అనే ఉద్దేశంతో యోగా చేసుకోవడానికి వెళ్తారు. కానీ అసలైన ఉద్దేశం అది కాదనమాట. భగవంతుడిని కలుసుకోవడమే అసలైన ఉద్దేశం యోగది. సో దానికి అనేక మార్గాలు ఉన్నాయి, మనం భక్తి యోగాన్ని పాటిస్తాము. సో ఇక్కడ వీళ్ళు ఇంకా జ్ఞానులు, జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా భగవంతుడి పట్ల భక్తి ఉంది, కానీ జ్ఞానం ముఖ్యంగా, అది మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం సంపూర్ణంగా భక్తులుగా భక్తి మార్గంలోకి ఎలా వచ్చేస్తారనే విషయాన్ని కూడా మనం ఈ యొక్క జరిగే ఘటనల్లో చూడబోతున్నాము. సో చతుష్కుమారులు అలా యోగ సిద్ధులు. సో వారికి అన్ని అష్ట సిద్ధులు ఉన్నాయి యోగ మార్గంలో సిద్ధి చెందిన తర్వాత లభించేవి. అంటే అందరికన్నా, అన్నిటికన్నా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తేలికగా లైటర్ దాన్ ద లైటర్. సో అందరికన్నా బాగా తేలికగా వాళ్ళు మారిపోవచ్చు అన్నమాట. అంటే అలా తేలికగా మారిపోయి వాళ్ళు పైకి చేరుకున్నారు, ఎగిరి పై వరకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు బరువు తేలిక అయిపోయింది అనమాట. అలాగే అందరికన్నా భారీగా కూడా మారచ్చు, అందరికన్నా పెద్దగా కూడా మారచ్చు, అందరికన్నా చిన్నగా కూడా అయిపోవచ్చు. ఇవన్నీ యోగ సిద్ధులు అనమాట. సో ఇలా మొత్తం 8 సిద్ధులు ఉంటాయి. సో వీళ్ళు అందరికన్నా అలా లైట్, అంటే అందరికన్నా తేలికగా అయిపోయి వాళ్ళు వాళ్ళ యోగ సిద్ధి ద్వారా, మహా యోగశక్తి ద్వారా వాళ్ళు చేరుకున్నారు. ఎలాగైతే ముందు ఒకసారి దుర్వాసముని కూడా అలాగే ఒకసారి అంబరీష్ మహారాజ్తో ఒక రకమైన ఆయన వివాదంలో చిక్కుకుంటాడు, దాని తర్వాత సుదర్శన చక్రం నుంచి తప్పించుకొని తనను తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అనేసి మొత్తం ఈ బ్రహ్మాండం అంతా ప్రయాణం చేస్తారు తన యోగశక్తి. ఆయన పెద్ద యోగ సిద్ధి దుర్వాసముని. సో ఆఖరుకు ఆయన వైకుంఠానికి కూడా ప్రవేశించి భగవంతుడిని ఆశ్రయిస్తాడు. సో ఈ విధంగా మనం చూసాం, కొన్ని ఉదాహరణలు చూస్తాం కూడా భాగవతంలో. ఈ దుర్వాసముని అంబరీష మహారాజు యొక్క సంవాదం అనేది తర్వాత స్కందాల్లో వస్తుంది, అప్పుడు విస్తృతంగా చూద్దామంట. సో మనం అర్థం చేసుకునేది ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది ఒక పద్ధతి ఉంది. మనం వేరే గ్రహాలకి, ఇతర గ్రహాలకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే వైకుంఠ లోకానికి వెళ్ళాలనుకున్నా, ఈ యోగ పద్ధతి ద్వారా వెళ్ళొచ్చు. అంతేకాని ఇప్పుడు ఉన్న వైజ్ఞానికులు ఏంటంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద రాకెట్స్ కానీ, లేకపోతే స్పుట్నిక్ కానీ, స్పేస్ షిప్స్ కానీ, ఇవన్నీ తీసుకొని వేరే గ్రహాలకు ప్రవేశించడానికి, మీకు తెలుసో లేదో, కోట్ల 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 రూపాయలు దీనికోసం ఖర్చు చేస్తున్నారు ప్రతి దేశం. వేరే గ్రహాల్లో వెళ్ళడానికి. సో వెళ్ళారు, ఒక వెళ్ళారో ఏమో వేరే గ్రహాల్లోకి, ఒక గ్రహంకి వెళ్ళారేమో. అక్కడ నుంచి కొంచెం రాళ్ళు రప్పలు లేకపోతే కొంచెం అక్కడ మట్టి విట్టి తీసుకొచ్చారు, అంతే. అంతకన్నా గొప్ప గొప్ప సాధించింది ఏం లేదని ప్రభుపాల వారు ఎప్పుడూ అన్నారు. సో దానికి ఎన్నో కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు, అవన్నీ మీ డబ్బులే అండి. మీరందరూ ట్యాక్స్ రూపంలో కడతారు కదా, ఆ డబ్బులన్నీ దానికే లేదు, చాలా డబ్బులు దానికి రీసెర్చ్ అనే పేరుతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో కానీ ఇంత చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇప్పటికి కూడా వేరే గ్రహానికి వెళ్ళి నివసించలేకపోయారు. కానీ మనం చూస్తాము మన శాస్త్రాల్లో అంతర్గ్రహ ప్రయాణాలు, ఈ గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళడం చాలా సునాయాసంగా మన ముందు యుగాల్లో మనుషులు చేసేవారు. అంటే కలియుగంలో జనాలకి యోగ్యత తక్కువ, వయస్సు తక్కువ, బుద్ధి తక్కువ, శక్తి తక్కువ, ధర్మం పుణ్యం పుణ్యం కూడా లేదు, అన్నిటికన్నా ముఖ్యమైనది పుణ్యం. పుణ్యం కావాలి, పుణ్యం లేదు. సో యోగ అంటే తెలియదు. సో అందుకనే మనకి యోగ్యత కూడా లేదన్నమాట, తక్కువ యోగ్యత. సో కానీ ఇలా ప్రభుపాల వారు కూడా చూశారు, అప్పుడు లీలామృతంలో కూడా వస్తుంది. ఇలా చూసే చాలామందికి పిచ్చి ఉంది, అరే బయ వేరే లోకానికి వెళ్ళాలి, చంద్రుడి మీద దగ్గరికి వెళ్ళాలి, వేరే గ్రహానికి వెళ్ళాలి అని. అప్పటి నుంచి ఇప్పటి నుంచో ప్రయత్నాలు, ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఎందుకంటే ఒక వ్యక్తికి వేరే గ్రహాలకు వెళ్ళాలి అనే ఒక ఇది ఉందన్నమాట, లోపల ఇచ్చ ఆసక్తి ఉంది మనిషికి, అవునా. ఇంకా వేరే గ్రహాలు చూడాలి, అక్కడేముంది, అక్కడ నివసించవచ్చా. కానీ దానికి మార్గం ఉంది, దానికి పద్ధతి ఉందన్నమాట, అవి మనకు శాస్త్రాల్లో ఇచ్చారు. సో మీరు పుణ్యాన్ని అర్జించుకొని యోగ పద్ధతిని పాటించి తపస్సు ఇలా ధర్మ అనుసారంగా వేదిక శాస్త్రాల అనుసారంగా పాటిస్తే మనం వేరే గ్రహాలకు ఎలా ప్రయాణించవచ్చు, భగవద్ధామానికి కూడా ఎలా వెళ్ళొచ్చు అనేది మన శాస్త్రాలు ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సైంటిస్ట్ క్యాల్కులేషన్ ప్రకారం కూడా ఈ యొక్క మన బ్రహ్మాండంలో కూడా ఈ యొక్క విషయంలో కూడా మీరు అన్నిటికన్నా దూరం ఉన్న ప్లానెట్ గ్రహం మీదకి వెళ్ళాలి అంటే మీరు ఒక సూర్యుడి యొక్క కిరణాలు అదే వెలుతురు వెళ్ళే వేగంతో వెళ్ళిన 40,000 సంవత్సరాలు పడుతుందంట, ప్రభుపాల ద్వారా రాస్తున్న తాత్పర్యంలో ఇవన్నీ. సో అంటే మరి 40,000 సంవత్సరాల వరకు ఎలా ఎవరు బతుకుండరు కదా, ఎవరు వెళ్తారు, వెళ్ళారు, దారిలో చచ్చిపోతారు, అవునా. సో అందుకే బేసికల్లీ చెప్పేది ఏంటంటే సంభవం కాదని. ఒకవేళ ప్రభుపాల ద్వారా అయిన వారు ఒకవేళ వెళ్ళినా ఏం చేస్తారు, ఒక రాయి రప్ప మట్టి తీసుకొస్తున్నారు, కానీ అక్కడ ఉండడం అనేది మనకి సాధ్యం కాదు, దానికి మనకు కావాల్సిన పుణ్యం కావాలి. లేకపోతే అలా అంతరిక్షంలో ప్రయాణిస్తూనే ఉంటారు పైకి కిందికి. మనకు తెలుసు కదా విశ్వామిత్రుడు ఆ త్రిశంకుని పంపించడానికి ప్రయత్నిస్తాడు, అలా త్రిశంకులాగా తిరుగుతూ ఉంటారు. అక్కడ యోగ్యత లేదు పో అంటే పంపించేస్తారు అక్కడ నుంచి మళ్ళీ మనం. సో అందుకనే మనము ముఖ్యంగా మన యొక్క ఇంత మనిషికి ఇంత తెలివి, ఇంత డబ్బు, ఇన్ని సదుపాయాలు ఇచ్చింది ముఖ్యంగా ఏంటంటే మనం భగవంతుడు భక్తి చేసుకొని దాని తర్వాత మీరు ఈజీగా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. సో అది మీకు ఇక్కడ చతుష్కుమారులను చూడొచ్చు ఎలా వెళ్ళారు వాళ్ళు అనేది. తస్మిన్న తీత్యమునయ షడ సజ్జమాన కక్ష సమానయ వయసావత సప్తమాయా దేవావచక్షత గృహీత గదౌ పరార్ధ్య కేయూర కుండల కిరీట విటంకు వేషౌ. సో అక్కడ చేరుకున్నారంట, అక్కడ వైకుంఠంకి చేరుకున్న తర్వాత షడసజ్జమాన 6 ద్వారాలని వాళ్ళు దాటేసి ప్రవేశించేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయంట అన్ని వస్తువులు కానీ, విషయాలు కానీ, వ్యక్తులు కానీ, ద్వారాలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ కూడా ముగ్ధులు కాకుండా, విస్మయించిపోకుండా, ఎక్కడ కూడా వాళ్ళు ఆగకుండా, అసలు ఏది పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారంట. ఒక ద్వారం తర్వాత ఇంకో ద్వారం ప్రవేశించుకుంటూ వెళ్ళిపోతున్నారంట. సో మొత్తం 7 ద్వారాలు ఉంటాయి, అందులో 6 ద్వారాలు షడసజ్జమాన. సో ఆరు ద్వారాలని ఏమాత్రం ఎక్కడ ఆకర్షితులు కాకుండా, ముగ్ధులు కాకుండా వాళ్ళు దాటేసి వెళ్ళిపోయారు ప్రవేశించేసి. ఇప్పుడు 7వ ద్వారం దగ్గరకు వచ్చారు. సప్తమాయా, ఆ 7వ ద్వారం దగ్గరకు వచ్చినాక అక్కడ వారు ఇద్దరు ద్వారపాలకుల్ని చూశారంట. వాళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారంటే 2 గదలు పెట్టుకొని ఉన్నారు, చూడ్డానికి ఒకేలాగా ఉన్నారు, ఒకే వయస్సు వాళ్ళలాగా ఉన్నారు. కేయూర కుండల కిరీట విటంక వేషం, వాళ్ళ వేషం ఎలా ఉంది అంటే వాళ్ళు కవచ కుండలాలు, కిరీటము, ముకుటము, ఇంకా మంచి వస్త్రాలు, ఆభూషణాలు, ఆభరణాలు, వజ్రాలతో కూడుకున్న ఆభరణాలు అన్నీ కూడా అలంకరించుకొని వాళ్ళు ఉన్నారంట. సో ఇది వాళ్ళు గమనిస్తున్నారు, చూశారు. ఇప్పుడు 7వ ద్వారం వరకు చేరుకున్నారనమాట చతుష్కుమారులు. సో ఎందుకు మరి అలా అంత ఐశ్వర్యం ఉన్న అక్కడ ఎంతో ఆకర్షణీయమైన వస్తువులున్నా, ద్వారాలున్నా, వ్యక్తులున్నా ఏవి కూడా వాళ్ళంతగా పట్టించుకోకుండా, ఆసక్తులు కాకుండా, ముగ్ధులు కాకుండా అలా వెళ్ళిపోయారు ముందుకి హడావిడిగా? అంటే వాళ్ళకంత ఆతురత ఉందన్నమాట. భగవంతుణ్ణి దర్శించుకోవాలి, భగవంతుణ్ణి చూడాలి, భగవంతుణ్ణి దర్శించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎంత ఆతురత ఉందంటే, ఇంకా ఇక్కడ ఎంతో మంచి వస్తువులు ఉన్నా కానీ ఇంకా వాటిని వాళ్ళు ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారనమాట. అది ముఖ్యమైన ఉద్దేశం. ఇంకో విషయం ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, వైకుంఠంలో అందరూ ఒకే వయస్సుతో ఉంటారు. అంటే ఒకతను ముసలివాడు, ఇంకొకతను చిన్నపిల్లవాడు, అలా భేదాలు ఏముండవు. అందరూ ఒకే వయసుతో ఉంటారు, ఒకే సమానమైన వయసులో అందరూ యవ్వన వయసులోనే ఉంటారు. ఇదొక విశేషత అనమాట. ఇంకో విశేషతని ఇంకో శ్లోకంలో చూద్దామంట.
మత్తద్విరేపవనమాలికయాని వీతో విన్యస్త యాసిత చతుష్టయ బాహుమధ్యే వక్త్రం భ్రువాకుటిలయ స్ఫుట నిర్గమాభ్యాం రక్తీక్షణేన చ మనాగ్రభసం దధానో.
సో దాని తర్వాత ఇంకేం వర్ణిస్తున్నారంటే, వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ద్వారపాలకులు, జయ విజయ, జయ విజయలు ద్వారపాలకులు ఎలా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఒక పుష్పమాలని, పూలమాలని పుష్పమాలని వాళ్ళు ధరించి ఉన్నారు వాళ్ళ యొక్క మెడలో. సో ఆ పుష్పాలు కూడా ఎంత ఫ్రెష్ తాజాగా ఉన్నాయంటే, ఎన్నో భ్రమర, అదే మనం చర్చించుకున్నాం కదా, ఎన్నో భ్రమరలు, బీస్, తుమ్మెదలు, అవన్నీ కూడా ఎలా ఆ పూల వెంట తిరుగుతున్నాయంట. అక్కడ పూలమాల చుట్టూ తిరుగుతున్నాయి అక్కడ, అంటే చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ అని అర్థమవుతుందన్నమాట. ఇంకా వాళ్ళని చూశారు, వాళ్ళు నీలి రంగులో వాళ్ళ శరీరం ఉంది భగవంతుడిలాగే రంగు. దాని తర్వాత ఇంకొక విషయం, వాళ్ళ ముఖాన్ని చూసినప్పుడు గమనించింది ఏంటంటే, వాళ్ళు రెండు ఉంటాయి కదా ఆర్చ్ ఐబ్రోస్, అంటే ఇలా చూసారనమాట వాళ్ళు. అంటే వాళ్ళు చూడ్డానికి మాత్రం బాగానే ఉన్నారు కానీ మరి ఇలా అనేసి చతుష్కుమారుల్ని చూస్తున్నారంట వాళ్ళు. అంటే ఒక రకంగా ఏదో అంతగా ఏమంటాం, కళ్ళు కొంచెం ఎర్రగా చేసుకొని కొంచెం డిస్టర్బ్ అయిపోయినట్టు విచలితమైన మనస్తత్వంతో ఇలా చూస్తున్నారంట వాళ్ళని, చతుష్కుమారులని. ఇలా చూడడమే కాకుండా ఇంకేం చేస్తారో చూద్దామంట.
ద్వార్యేతయోని విషుర్మిషతోర పృష్ట్వా పూర్వాయతాపురత వజ్రకపాటికాయ సర్వత్ర దేవి శమయా మునయస్వ దృష్ట్యా యే సంచరంత్య విహితా విగతాభిశంకాః.
ఇప్పుడు వీళ్ళు నాలుగురు చతుష్కుమారులు, వీళ్ళందరూ కూడా 6 ద్వారాలను ఎంతో సునాయాసంగా ప్రవేశించేసి దాటేసి వచ్చేసారు. వాళ్ళని ఎవ్వరూ ఆపలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు నాది నీది మనది మీది అనే భావనే లేదు. అంటే ఇది మీ ఇల్లు మా ఇల్లు అనే భావన లేదు, అలాంటి భావన లేనివారు అనమాట వీరు. అందుకనే అటువంటి భావన చేతనతో వాళ్ళు ఎంతో సునాయాసంగా ఎవరిని అడగలేదు, వాళ్ళని ఎవరు ఆపలేదు. సో వాళ్ళు అలా వాళ్ళ ఇచ్చానుసారంగా 6 ద్వారాలని దాటుకుంటూ 7వ ద్వారం వరకు ప్రవేశించేశారు. సో ఇక్కడ వాళ్ళు చూసింది ఏంటంటే, ఈ వ్యక్తులు మాత్రం కొంచెం భిన్నంగా చూస్తున్నారు వాళ్ళని. ఇక్కడ చతుష్కుమారులు చూడ్డానికి చిన్నపిల్లల్లాగానే ఉంటారు, 5 సంవత్సరాల పిల్లల్లాగా, కానీ వాళ్ళందరికన్నా వయసైన వాళ్ళు. ఎందుకంటే మనం చూసాము బ్రహ్మదేవుడు సృష్టిలో మొదట ఆయన జన్మినిచ్చింది ఈ నలుగురు చతుష్కుమారుల్ని, దేవతలందరికన్నా ముందు, శివుడి కన్నా ముందు కూడా. కానీ వీళ్ళేంటంటే మొత్తం జీవితకాలం అంతా కూడా నలుగురు చిన్నపిల్లల్లాగానే ఉంటారన్నమాట. ఎలాగైతే చిన్నపిల్లలకి ఒక భావన అనేది ఉండదో, వాళ్ళకి తేడా తెలియదు. బేసికలీ మా ఇల్లు మీ ఇల్లు అనేది తేడా తెలియదు. సో అలా చిన్నపిల్లలు వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నాయంటే వాళ్ళు బట్టలు కూడా వేసుకోలేదు అనమాట. అలాగే తిరిగేవారు నగ్నంగా. ఎందుకంటే వాళ్ళకి అంతగా అర్థం కాదు ఇంకా, అలాంటి స్టేజ్లో ఉన్నారు. సో వాళ్ళు అలాంటి చిన్నపిల్లలు మీరు చూస్తే వాళ్ళు ఎక్కడైనా తిరుగుతూ ఉంటారు. ఏ రూమ్లోకైనా ప్రవేశిస్తారు, ఏ గృహంలోకైనా ప్రవేశిస్తారు, ఏ ద్వారంలోంచైనా ప్రవేశిస్తారు. వాళ్ళు ఎవరిని అడగరు రావాలా లోపలికి అని, లేకపోతే వాళ్ళని ఎవరు ఆపరు కూడా. అలా చిన్నపిల్లలు ఎవరైనా 5 ఏళ్ల వయసులో తిరుగుతూ ఉంటే ఇంట్లోకి వచ్చిన ఎవరు పెద్దగా అంత ఆపరు వాళ్ళని, అవునా? కానీ ఒకవేళ పిల్లలు అలా వెళ్తున్నారు అనుకోండి, మీరు చిన్నపిల్లలు వాళ్ళని ఆపారనుకోండి, అడ్డుకున్నారనుకోండి, వెంటనే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. వెంటనే వాళ్ళు కోపం వచ్చేసి అరుస్తారు, లేకపోతే ఏడుస్తారు. సో ఇది పిల్లల స్వభావం. ఇక్కడ వీళ్ళు చిన్నపిల్లలు కాదు, చూడ్డానికి మాత్రం అలాగే ఉంటారు. సో మరి వీరిని ఆపినప్పుడు ఏం జరుగుతుంది, మరి వీళ్ళ ప్రతిక్రియ ఎలా ఉంటుంది, అది మనం చూద్దామంట. కానీ ముఖ్యంగా వీళ్ళు చిన్నపిల్లలు కాదు, కానీ వీరు ఎంతో మంచి వైరాగులు, సాధువులు, సంతులు, శుద్ధమైన వ్యక్తులు అన్నమాట. వైకుంఠం వరకు కూడా వచ్చారంటే. సో అలా ఎంతో శుద్ధమైన వ్యక్తులు, సాధువులు, సంతులు, ఇలాంటి వారిని అసలు ఆపకూడదు. అదే మనం చూస్తాం భారతదేశం యొక్క సంస్కృతి ఏంటంటే, ఎవరైనా సన్యాసి సాధువు ఎక్కడైనా ఎవరింటికి ప్రవేశించినా కానీ ఏ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని ఎప్పుడూ అడ్డుకోరు. అంటే ఆయన ఎప్పుడు వాళ్ళని ఎవరు ఆపరు అన్నమాట. ఎవరింటికి ప్రవేశించినా వాళ్ళు వాళ్ళని స్వాగతిస్తారు. సో ఇది భారత సంస్కృతి. ఇప్పుడు అది వీలవదేమో, ఇప్పుడు ఎవరైనా సాధువులు సంతులు ఎక్కడైనా అపార్ట్మెంట్లోకి వెళ్ళాలంటే కింద సెక్యూరిటీ గార్డ్ ఆయన్ని పంపించేస్తాడేమో, ఎందుకంటే సంస్కృతి లేదు కదా ఇప్పుడు వేదిక సంస్కృతి. అందుకనే సో సాధువులు వెళ్ళాలనుకున్నా చాలామంది ఇళ్ళలోకి ప్రవేశించలేదు సిటీల్లో. కింద సెక్యూరిటీ గార్డే పంపించేస్తాడు, కింద నుంచే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని, పైనుంచి పర్మిషన్ లేదు. సో ఈ విధంగా అన్నమాట ఇప్పుడు. కానీ పరోపాలు ద్వారా వస్తున్న అసలు భారత సంస్కృతి ఏంటంటే, అక్కడ ఎక్కడ ఎవరు సాధు వచ్చినా సరే, ఏ ఇంట్లోకి వచ్చినా సరే వాళ్ళు వాళ్ళని స్వాగతిస్తారు, వాళ్ళని ఎప్పుడు ఎవరు ఆపరు అని, ఎక్కడైనా వాళ్ళు వెళ్ళొచ్చు అని. ఆ విషయాన్ని ఇంకా బాగా నెక్స్ట్ శ్లోకాల్లో వర్ణిస్తారు, అప్పుడు చూద్దామంట. తాన్ వీక్షతాతరసనాంశ్యతుర కుమారాన్ వృద్ధాన్ దశార్ధ వయసో విదితాత్మతత్వాన్ వేత్రేణ చష్కలయతామతదర్హణాంస్తో తేజో విహస్య భగవత్ ప్రతికూలశీలో. తో ఇక్కడ ఏం రాశారు, వాళ్ళ వయస్సు ఎంత అంటే దశార్ధ అంటే దస్ అంటే 10, దశ అంటే 10 కదా, దశ అంటే 10, 10లో అర్థం అంటే 5 సంవత్సరాలు వయస్సు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళు ఏమాత్రం వస్త్రాలు కూడా ధరించరు. అటువంటి వారు వాళ్ళు అందరికన్నా కానీ పురాతనమైన మనుషులు మన ఈ యొక్క భౌతిక ప్రపంచం ప్రకారం. వాళ్ళు సత్యాన్ని వాళ్ళు అన్వేషించి, సత్యాన్ని గ్రహించి, సత్య ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు. ఎప్పుడైతే ఇలాంటి దృశ్యాన్ని చూశారు, ఇప్పటి వరకు వాళ్ళని ఎవరు ఆపలేదు. ఎందుకంటే అందరు సాధువుల్ని సంతుల్ని ఎవరు ఆపరు అలా ద్వారం దగ్గర. కానీ ఈ ఇద్దరు మాత్రం ఇలా చూస్తున్నారు ఏంటని, చూడడమే కాకుండా వెంటనే ఈ యొక్క ఇద్దరు జయ విజయలు వాళ్ళ దగ్గర ఉన్న కట్టెతో అడ్డుకున్నారంట. ఆ కట్టెతో బ్లాక్ చేసేసారు ఆ యొక్క వేని, అంటే ఆ ప్రవేశ ద్వారాన్ని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కట్టెతో అడ్డు పెట్టేసి వాళ్ళని వెళ్ళకుండా అడ్డుకున్నారన్నమాట. ఈ వ్యవహారం చూసి వీళ్ళేంటి, వీళ్ళు వైకుంఠంలో ఉండి వీళ్ళకి ఏమాత్రం సభ్యత లేదా, సాధువులు సంతులు భగవంతుడిని కలుసుకోవడానికి వస్తున్నారు, భగవంతుడు సాధువుల్ని సంతుల్ని తో కలవాలని ఆయనకు ఎంతో ఆపేక్ష ఆతృత ఉంటుంది, ఎప్పుడు మాకు ఉంటుంది, అటువంటి మా యొక్క ఈ యొక్క దారిలో వీళ్ళు అడ్డుకుంటున్నారేంటి, ఇటువంటి వైకుంఠవాసులకి భగవంతుడి యొక్క ద్వారపాలకులు ఈమాత్రం సభ్యత సంస్కారం లేదా, ఇలా ఎందుకు అడ్డుకుంటున్నారు అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇటువంటి సాధువులు సంతుల్ని ఆ విధంగా మనము వ్యవహరించకూడదు. అంటే ఇక్కడ చతుష్కుమారులు వ్యవహరణ, సారీ, ఇప్పుడు ఈ యొక్క జయ విజయుల యొక్క వ్యవహారం అది సరైనది కాదనమాట. ఆ విధంగా వాళ్ళ సాధువుల్ని సంతుల్ని నలుగురిని అలా అడ్డుకున్నారే ప్రవేశించకుండా, అది సరైన వ్యవహారం కాదు అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఎందుకంటే చతుష్కుమారులు అలా అడ్డుకోకూడదు, వాళ్ళు ఎక్కడైనా ప్రవేశించవచ్చు, వాళ్ళకి అర్హత ఉంది. అందుకనే వాళ్ళు వైకుంఠానికి వచ్చారు, అర్హత లేని వాళ్ళు వైకుంఠంలోకి రాలేరు. సో ఇక్కడ మరి వాళ్ళు ఈ విధంగా సడన్గా అడ్డుకోవడం అనేది సరైన విషయం కాదనమాట. ఈ జే విదేల్ చేసిన ఇది మొదటి పొరపాటు అనమాట ఈ విధంగా. సో మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అదే మనం నెక్స్ట్ శ్లోకం ఈరోజు చూద్దామంట. తాభ్యాం విషత్వ నిమేషేషు నిషిధ్యమానా స్వర్హత్తమాక్షపి హరే ప్రతిహార పాభ్యాం ఊచు సుహృత్తమ దిదృక్షిత భంగ ఈశత్ కామానుజేన సహసాత ఉపప్లక్తాక్ష ఉపప్లుతాక్ష. సో ఇలా చతుష్కమాలు రాగానే వీళ్ళు మాత్రం యోగ్యమైన వ్యక్తులు, వీళ్ళకి యోగ్యత ఉంది ప్రవేశించడానికి. కానీ అటువంటి వారిని ఈ ఇద్దరు హరి యొక్క ద్వారపాలకులు జే విజయులు ఇద్దరు కూడా అందరు చూస్తుండగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారంట ఈ చతుష్కుమారులని లోపలికి వెళ్లకుండా భగవంతుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు, వాళ్ళని అడ్డుకున్నారు. వెంటనే ఇలా అడ్డుకోగానే ఈ చతుష్కుమారులు వాళ్ళకి భగవంతుడిని దర్శించుకోవాలని ఎంతో ఆతురతో వాళ్ళు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళని ఎవరు అడ్డుకోలేదు, కానీ వీళ్ళు అడ్డుకోగానే వెంటనే వారికి కూడా కామానుజీయన క్రోధం ఉత్పన్నమైందంట. ఎందుకంటే ఈ భగవంతుణ్ణి హరిని దర్శించుకోవాలని ఎంతో ఆసక్తితో వచ్చిన మాకు వీళ్ళు అడ్డుకుంటున్నారు అని వాళ్ళకి క్రోధం వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ రెండు మూడు ముఖ్యమైన విషయాలు, రెండు విషయాలు ముఖ్యంగా ప్రభుపాద వారు ఫోకస్ చేసి చెప్తారు తాత్పర్యంలో, అవి రెండు చూసుకొని ముగిద్దామంటే ఈరోజు చర్చ. సో ప్రభుపాద వారు అన్నారు ఇలా సాధువులు సంతులు సన్యాసులు ఎవరైతే ఇలా సాఫ్రన్ డ్రెస్ అంటే కాషాయ వస్త్రాలు ధరించి వాళ్ళు భ్రమణ చేస్తూ వెళ్తూ ఉంటారు, ప్రతి ఇంటికి వెళ్తారు, ప్రతి చోటుకు వెళ్తారు, భ్రమణ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పని. అది ఎందుకు భ్రమణ చేస్తారు, ఎందుకు ఒకరింటికి వెళ్తారు కాషాయ వస్త్రాలు ధరించిన వారు? వాళ్ళు వైరాగ్యులు కదా, వాళ్ళకి ఏమి ఆసక్తి లేదు, వాళ్ళకి ఏమీ ఆసక్తి లేదు. కానీ వాళ్ళకు ఒక పని ఉంది, వాళ్ళు అన్నీ వదిలేశారు, అన్ని పనులు, ఈ ఒక్క పని పెట్టుకున్నారు. ఏందది? భగవంతుడి గుణరూపలీల మహిమలను ప్రచారం చేయడానికి, కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేయడానికి, బద్ధ జీవుల్ని ఈ మాయా ప్రపంచంలో మునిగిపోయిన వారిని ఎలాగైనా కృష్ణ భావనామృతంలోకి తీసుకురావాలి, వాళ్ళలో ఎలాగైనా కృష్ణ భావనామృతాన్ని చేతనను జాగృతం చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్తారు. గృహస్థుల ఇంటికి కూడా ప్రవేశించి వాళ్ళను కూడా వాళ్ళకు కూడా ప్రచారం చేస్తారు. సో అందుకనే సన్యాసులకి ఇది ఒకటే లక్ష్యం అన్నమాట, ప్రచారం చేయడం. అందుకే వాళ్ళు కాషాయ వస్త్రాలను ధరిస్తారు, అందుకనే వాళ్ళు ప్రతి దగ్గర భ్రమణ చేస్తారు, వాళ్ళకి ఇంకా వేరే పనేం లేదు. అందుకనే ఇటువంటి సన్యాసులు ఎక్కడైనా పోవచ్చు, వాళ్ళని ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ కాషాయ దర్శనం ధరించి సన్యాసం తీసుకున్నారు, ఇదే పాస్పోర్ట్ వాళ్ళకి, ఇంకా వాళ్ళకి వేరే ప్రత్యేక అనుమతి అర్హత అవసరం లేదు. సో ఈ విధంగా వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎవరు వాళ్ళని అడ్డుకోకూడదు, అందరూ వాళ్ళని ఆహ్వానించాలి లోపలికి ఇంట్లోకి. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా అడిగితే, వాళ్ళు ఏదైనా కోరితే తప్పకుండా దాన్ని కోరిక వాళ్ళ కోరికను కూడా మీరు అంటే గృహస్థులు ఎవరైనా వాళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళు తీర్చాలి. ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాస్తున్నారనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు భారతదేశంలో అటువంటి సంస్కృతి లేదు, ఇలాంటివి వింటే కూడా చాలామంది క్రోధం వచ్చేస్తుంది. ఎందుకంటే మామూలుగా సాధువులు వచ్చేదే వాళ్ళ ముఖ్యమైన, వాళ్ళకి వైరాగ్యులు, వాళ్ళకేం ఆసక్తి లేదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఆసక్తిని ఎలాగైనా కొంచెం తగ్గించాలి, భౌతిక ఆసక్తి, బద్ధ జీవులకు ఉన్న భౌతిక ఆసక్తి కొంచెం తగ్గించడానికి, అలాగే భగవంతుడి పైన ప్రేమ పెంచడానికి వాళ్ళు భ్రమణ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఒక మంచి ఉదాహరణ మనకి చూడడానికి దొరుకుతుంది నిత్యానంద ప్రభు యొక్క జీవిత చరిత్రలో. మీరు చూస్తే చిన్నగున్నప్పుడు నిత్యానంద ప్రభు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక సన్యాసి వాళ్ళు గ్రామంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు వాళ్ళ తండ్రి నిత్యానంద ప్రభు అయిన తండ్రి హడాయి పండిత్ వాళ్ళ ఇంట్లోనే నివసిస్తారు. అప్పుడు ఆయనకు ఆయన హడాయి పండిత్ని కోరుతాడు, ఏమని, నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, నాతో పాటు నాకు ఒక అసిస్టెంట్ కావాలి, నాతో పాటు తిరగడానికి, నాకు హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి, దానికి నాకు నీ పుత్రుడు కావాలి, నీ పుత్రుడు నేను తీసుకొని వెళ్తాను, నాకు నీ పుత్రుడిని ఇవ్వు అని కోరుకుంటాడు. వెంటనే హడాయి పండిట్ ఆయన తన పుత్రుడిని నిత్యానంద ప్రభుని చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడే ఆయనని పంపించేస్తారు సన్యాసితో. అంటే ఇంకా సన్యాసితో వెళ్ళిపోయాడంటే మళ్ళీ తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు. అంటే వాళ్ళకి కూడా బాధ ఉంది, వాళ్ళకు కూడా అనుబంధం ఉంది. కానీ ఇది సంస్కృతి. ఇదేం సంస్కృతి అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన ఈ యొక్క వేదిక సంస్కృతిది అందరూ కూడా ఎలాగైనా సరే భగవంతుడికి భక్తి చేసుకోవాలి. దానికోసమే ఇవన్నీ వర్ణాశ్రమ ధర్మాలు, ఇవన్నీ సంస్కృతులు అన్నీ ఉండేవి. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవడం. సో అది చాలా కష్టమైన విషయం, కానీ నిత్యానంద ప్రభు వాళ్ళ తండ్రి హడై పంపించేస్తారు. సో చాలా అది ఉన్నతమైన గృహస్థ ఆయన, ఆ ఉన్నతమైన శుద్ధ భక్తుడు, అందుకే ఆయన అలా చేయగలిగాడు. సో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ స్థాయిలో. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అలా ఏమైనా అడిగినా కానీ మనం, ఎందుకంటే చాలామంది ఏంటంటే చాలా ఆసక్తితో ఉంటారు. సో ఆ భౌతిక బంధనాలని, ఆసక్తుల్ని తెంచడమే చెప్పాలంటే సాధువుల యొక్క కర్తవ్యం ఒక విధంగా. సో ఇక్కడ చతుష్కుమారులు కానీ సాధువులు కానీ వీళ్ళందరూ ఏంటంటే భగవంతుడు యొక్క శుద్ధ భక్తులు, ఇంకా అందరిని మేలుకోరే వాళ్ళు అన్ని పనులు చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా విషయాలు అలా చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు తాత్పర్యంలో ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ ఒకటి అడ్డుకోవడం అది సరికాదు అనే విషయాన్ని చర్చించుకున్నాము. ఇంకొకటి అలా అడ్డుకున్నప్పుడు వీళ్ళు చతుష్కుమారులు కామానుజైన అంటే క్రోధం ఉత్పన్నమైంది వాళ్ళకి. కామానుజ కామం యొక్క అనుజుడు క్రోధం అనమాట. ఎందుకంటే కామం ఎప్పుడైతే పూర్తి అవ్వదో అప్పుడు క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది. క్రోధం అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కామము పూర్తి కావకపోవడం కోసం. మీరు కావాలంటే ఇంట్లో చూసుకోవచ్చు, ఎప్పుడైనా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే ఎవరో కామం పూర్తి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏదో ఒకటి, మీరు ఎవరో ఒకరు ఇంకొకరు వాళ్ళకి అది అడ్డుకున్నారు మధ్యలో అలా అనమాట. సపోజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, లేకుంటే ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది, భౌతిక ఆసక్తి. సో దానికి ఎప్పుడైనా బాధ కలిగింది అనుకోండి, సపోజ్ ఎవరికైనా క్రికెట్ పిచ్చి ఉండి క్రికెట్ మ్యాచ్ వెళ్ళడానికి టికెట్ దొరికింది అనుకోండి, ఆ వెళ్ళే ముందు మీరు దాన్ని చించేశారనుకోండి, అప్పుడు మీ పట్ల ఎంతో వాళ్ళు క్రోధితం అయిపోతారు. లేకపోతే వాళ్ళకి ఎంతో బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్ తినడానికి వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చారు, మీరు దాన్ని తినేశారనుకోండి వాళ్ళకి చెప్పకుండా, మళ్ళీ వాళ్ళు ఎంతో క్రోధితం అయిపోతారు. లేకపోతే అలాంటి కొన్ని విషయాలు మీకు తెలిసినవి, చాలా చిన్న చిన్న విషయాలకు కూడా టీవీ కోసం కూడా ఏ ఛానల్ చూడాలని కూడా కొట్టుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి, చూడాలని ఇది చూడాలని ఆసక్తి, ఇంకొకరికి ఇంకొకటి చూడాలని ఆసక్తి. ఆ ఇద్దరు ఆసక్తులు వాళ్ళిద్దరు ఎవరొకరి పూర్తి కాదు, సో వాళ్ళు గొడవ పడతారు ఇంకొకరితో. ఉద్దేశం ఇదే, వేరేం లేదు. ఆ క్రోధం అనేది ముఖ్యంగా మీరు చూస్తారు భౌతిక ప్రపంచంలో, అలా వ్యక్తులు తమ వాళ్ళ కామాన్ని పూర్తి చేసుకోలేనప్పుడు క్రోధితులు అయిపోతూ ఉంటారు అన్నమాట, డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు, గొడవ పడుతుంటారు, క్రోధాన్ని వ్యక్తం చేస్తుంటారు వివిధ విధాలుగా. మరి ఇక్కడేంటి, మరి సాధువులు సన్యాసులు మరి వీళ్ళు కూడా క్రోధితులు అవ్వగలరా? ముక్త జీవులు శుద్ధ భక్తులు కూడా వాళ్ళలో కూడా క్రోధం అనేది ఉత్పన్నం అవ్వచ్చా? చాలామంది అనుకుంటారు ఏంటంటే ఈ ప్రశ్నకి, చాలామంది ఇలాంటి బయట ఉన్నవాళ్ళు బద్ధజీవులు, ఇంకా చాలామంది భక్తులు కూడా, ఇస్కాన్లో ఉన్న భక్తులు కూడా, ఎందుకంటే ప్రభుపాదుల యొక్క పుస్తకాలను సరిగ్గా చదవరు, ఇంకా శుద్ధ భక్తుల్ని అంటే వాళ్ళ యొక్క అంతర్గతంలో సరిగ్గా వాళ్ళు సేవలు చేయరు కనుక, అలాంటి వాళ్ళ మనోకల్పిత భావనలతో ఊహించుకొని పెట్టుకుంటారు. ఒక సాధువు అంటే ఎప్పుడూ కోపం రాకూడదు ఆయనకి, ఎప్పుడూ క్రోధితుడు కాకూడదు, ఇలా బయట వాళ్ళు ఎలాగో అనుకుంటారు, అదే సహజం అనుకోవడం. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మేము గొడవపడుతున్నాము, సాధువులు కూడా గొడవపడితే వాళ్ళు కూడా క్రోధాన్ని వ్యక్తం చేస్తే మాకు క్రోధం వస్తుంది, ఒక సాధువు సంతు కూడా క్రోధం వస్తుంది, మరి మాకు ఆయనకు తేడా ఏంటి, ఆయన కూడా మాలాగే అనుకుంటారు బయట వాళ్ళు. అలాగే కొంతమంది భక్తులు ఏమనుకుంటారంటే, ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో, ఎవరైతే సన్యాసులు ఉంటారో, ఎవరైతే మహారాజులు ఉంటారో, ఎవరైతే చాలా ముక్త జీవులు ఉంటారో, వాళ్ళు ఎప్పుడు వాళ్ళలో క్రోధం అనేదే ఉండదు, క్రోధం అనేది ఎప్పుడు ఉత్పన్నం కాదు అని ఒక భావనతో తిరుగుతూ ఉంటారు కొంతమంది కొత్త కొత్తగా ఇస్కాన్లో కూడా వచ్చిన వాళ్ళు, కొంతమంది కొత్త భక్తులు. సో అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఎలా ఎవరైనా సాధువు కానీ సన్యాసి కానీ భక్తుడు కానీ క్రోధం వ్యక్తం చేస్తే వాళ్ళకు అర్థం కాదనమాట. ఇదేంటి, మేబీ ఈయన ఇంకా ఏమంటాం సరిగ్గా భక్తి చేసుకోవట్లేదేమో, లేకపోతే ఇంకా ఆయనకు అనర్థాలు ఉన్నాయేమో, లేకపోతే ఈయన ఇంకా శుద్ధభక్తుడు కాదేమో అని కూడా వాళ్ళు నిర్ధారణ కూడా చేసుకొని వాళ్ళ పైన వాళ్ళ పట్ల అపరాధాలు కూడా చేసి ఇంకా వాళ్ళ పట్ల రకరకాల అపరాధాలు చేస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ మనకు ప్రభుపాద వారు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు, మీరు తాత్పర్యం కావాలంటే మళ్ళీ మళ్ళీ చదువుకోండి, మీకు ఏమైనా సందేహం ఉంటే మీకు. అందుకనే ప్రభుపాద వారు తాత్పర్యం చదివినప్పుడే మీకు భక్తిలో అసలు తత్వం ఏంటనేది అర్థమవుతుంది. మీరు ఓన్లీ శ్లోకాలు చదువుకొని ఓన్లీ స్టోరీలు వినేస్తే దానివల్ల మీరు ఏమీ అర్థం చేసుకోలేరు తత్వాల్ని. దేర్ఫోర్ ద థియరీ దట్ ఇన్ ద పర్ఫెక్షనల్ స్టేజ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ యాంగర్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ ద వర్స్. ఈ శ్లోకం ద్వారా మాకు అర్థమయ్యేది ఏంటంటే కొంతమంది ఊహించుకుంటారు ఈ విధంగా వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి, ఎప్పుడైనా సరే శుద్ధ భక్తులకు క్రోధం రాకూడదు అనేది తప్పు. శుద్ధ భక్తులకు కూడా, ముక్త జీవులకు కూడా, సన్యాసులకు కూడా క్రోధం రావచ్చు, ఉత్పన్నమవుతుంది. ఎందుకు? అదేంటి మరి, వారికి క్రోధం వస్తే మాకు క్రోధం వస్తే మాకు ఇంకా సన్యాసులకు తేడా ఏంటి? తేడా ఏంటంటే మీకు ఎందుకు క్రోధం వస్తుందో, మన బద్ధజీవులకి క్రోధం ఎందుకు వస్తుందో తెలుసు. మరి శుద్ధభక్తులకు క్రోధం ఎందుకు వస్తుందంటే వారి యొక్క ఇచ్చ పూర్తి కానప్పుడు. వారి ఇచ్చ ఏంటి? వారి ఇచ్చ ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకోవడం. వాళ్ళు భగవంతుడికి సేవ చేసుకున్నప్పుడు ఎవరైనా అడ్డుకుంటే, వాళ్ళు భగవంతుడికి సేవ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా అడ్డుకుంటే, బాధ కలిగిస్తే, వాళ్ళను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా క్రోధం వస్తుంది అనే విషయాన్నే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారన్నమాట. సో ఇక్కడ చతుష్కుమారులు అలా భగవంతుడికి దర్శనం చేసుకోవాలి, భగవంతుడిని దర్శనం చేసుకోవాలి, భగవంతుడిని ప్రార్థన చేసుకోవాలి, ఆయనకు సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు భగవంతుడి పట్ల ఆ భక్తి భావనతో వాళ్ళు భగవంతుని దర్శించుకోవాలనే ఉత్సాహంతో వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. సో వెంటనే వాళ్ళకి క్రోధం అనేది ఉత్పన్నమైంది, శుద్ధ భక్తులు అంటే శుద్ధాత్మలు అయినా కానీ. సో ఇక్కడ క్లియర్లీ ప్రభుపాల ద్వారా రాశారు, ఇలా చతుష్కుమారులు వాళ్ళు ముక్త జీవులు అయినా అటువంటి ముక్త జీవుల్లో కూడా క్రోధం అనేది ఉత్పన్నమైంది, అలా ఉత్పన్నం అవ్వచ్చు అనే విషయాన్ని గ్రహించడం చాలా ముఖ్యం అనే విషయాన్ని గ్రహించడం. ఎందుకంటే ఇది మెచ్యూరిటీ అంటారు, భక్తిలో మెచ్యూర్ అవ్వడం, పరిపక్వత సాధించడం. సో మీరు ఇంకొకసారి ఎవరైనా సాధువు సంతు క్రోధితమైతే అయ్యో అలా క్రోధం అయిపోయాడని మీరు టెన్షన్లో పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడో ఎవడో సరిగ్గా సేవ చేసినట్టున్నాడు, చేయనట్టున్నాడు, లేకపోతే ఆయన భక్తు భగవంతుడికి సేవ చేస్తుంటే అడుగుంటున్నారు ఆయన్ని, లేకపోతే ఎవడో సరిగ్గా భగవంతుడి భక్తి చేయట్లేదు. సో వాడిని సరిదిద్దడానికో, వాడిని సరిదిద్దడానికో, లేకపోతే ఆయన భగవంతుడి భక్తిని సరిగ్గా చేసుకోవడానికో ఆయన ఒకరి పట్ల క్రోధాన్ని వ్యక్తం చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించవచ్చు. సో అందుకనే ఇలాంటి తత్వాలన్నీ కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం డిస్టర్బ్ కాకుండా ఉంటాం భక్తులు. ఇంకా ఇలాంటి మన మనోకల్పిత భావనలన్నీ కూడా కొంచెం తుంచేసి పక్కన పడేసేయాలన్నమాట. సో మనం ఇలా భాగవతాన్ని చదువుకుంటున్నప్పుడు దాని నుంచి ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటాం. హరే కృష్ణ. సో ఈరోజు మరి ఇప్పుడు క్రోధం వచ్చిన తర్వాత ఇప్పుడేం చేస్తారు మరి చతుష్కుమారులు? శపిస్తారు, ఆ విషయం తెలుసు మనకి. సో శపించడం, దాని తర్వాత జరిగే సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది, అవన్నీ రేపటి నుంచి చూద్దామంట. ఈరోజు ఇక్కడే నేను చర్చను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపికగా విన్నందుకు. శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై, సమవేత గౌరవ భక్త వృందికి జై, నితాయ గౌర్ సితనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.